धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
वातावरण कालुष्य निवारणలో పుష్పముల యొక్క పాత్ర కాకుండా ప్రజ్ఞాగీతం ముఖ్యము అనేది చేసేది కాదు జరిగేది అని గుర్తుంచుకోండి. మన భారతీయ ధర్మములో అంటే ఏంటి, భారతీయ ధర్మం అంటే సనాతన నిత్య నూతన శాశ్వత. ఇది మీరు ఎప్పుడైనా అది అనగానే మీరు అనుకుంటూ ఉండండి అది. ఇంకా లేకపోతే ధర్మం అంటే హిందూ ధర్మం, ఇస్లాము, క్రిస్టియానిటీ, బుద్ధిజం, ఇది గుర్తొస్తున్నాయి మనకి. ఇది కాదు ధర్మము. దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, హిందూ ధర్మం గురించి మాట్లాడుకోవటం లేదు, మనం మతాల గురించి మాట్లాడుకోవటం లేదు, ధర్మం గురించి మాట్లాడుకుంటాం. ధర్మం ఒకటే. దానికి అతి చిన్న ఉదాహరణ విశ్వం అంతా కూడా ఒకే ధర్మం ఉండాలి అనేటటువంటి దానికి మనం ప్రయత్నం ఏం చేయకలే, అది పెద్ద మూర్ఖత్వం. చాలా జాగ్రత్తగా అది గమనించుకోండి. విశ్వం అంతా ఒకే ధర్మంగా మారాలి అనడానికి మీ ప్రయత్నం అంతా అక్కర్లే. ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా జీవించడానికి వారి గుండె కొట్టుకోవలసిందే అని వాడు ఒక జీవో పాస్ చేశారనుకోండి, మీరు అన్నా అనకపోయినా జరిగేదే. ఇవాళ నుంచి కాలి పొట్టుకని వెళ్ళుతూనే రక్త ప్రసరణ జరగాలి, హృదయం కొట్టుకోకూడదు అని మీరు జీవో పాస్ చేస్తారు. ఆ మూర్ఖత్వం చేస్తున్నాం. సనాతన ధర్మము, శాశ్వతమైనటువంటి ధర్మం అంటే ఏంటో తెలియకుండా ఈ పూజలు ఈ దేవాలయాలు ఉపయోగించుకోవటం వల్ల ఏమైందంటే నవ్వులు పాలవుతుంది మొత్తం. అసలు ఆ భారతీయ సంస్కృతి ఏం చెప్తున్నాం, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేటటువంటి మంత్రం గాయత్రి మంత్రం అంటున్నాం. మనుష్యుల యొక్క స్వభావాన్ని పూర్తిగా మార్చివేసేటటువంటి మంత్రాలు అంటున్నాం. రామ అని అంటేను మహాభక్తులందరూ కూడా ఒక నామాన్ని పట్టుకుని అసలు సంసార సాగరాన్ని, సంసార సాగరం అంటే ఏంటి, బ్రహ్మ సృష్టించిన దగ్గర నుంచి మళ్ళా బ్రహ్మ యొక్క కోట్ల కోట్ల సంవత్సరాల ఉండేటటువంటి దాన్ని దాటేస్తున్నాం అని చెప్తూ మీరు రామ అంటే ఓ పురుగు కూడా చావటం లే, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. కానీ బ్రహ్మాస్త్రాన్ని ఆపిస్తుంది అది హనుమంతుడికి. బ్రహ్మాస్త్రాలను కూడా ఆపగలిగేటటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఋషులు రెండు బ్రహ్మాస్త్రాల మధ్య వచ్చి నుంచునేవారు, అశ్వత్థామ, అర్జునుడు ఉప పాండవుల వధ తర్వాత భద్రిక ఆశ్రమంలో వెళ్ళి దాక్కుంటాడు. ఎందుకంటే ఆశ్రమంలోకి దుర్బుద్ధి ప్రవేశించదు, శత్రుభావనతో హింసాత్మకమైనటువంటి భావనతో ఎవరూ ప్రవేశించడానికి వీలు లేదు కనుక అక్కడ దాక్కుంటాడు. అక్కడ దాక్కున్నా నువ్వు బయటికి రా అని చెప్పి బయటకు వచ్చి అర్జునుడు ప్రయోగిస్తాడు బ్రహ్మాస్త్రాన్ని, ఇటు అశ్వత్థామ ప్రయోగిస్తాడు. కానీ ఏమవుతుంది చివరికి, అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తిప్పుకోగలుగుతాడు, అశ్వత్థామ తిప్పుకోలేకపోతాడు. దాంతో సరే చిరంజీవిత్వం ఉంది అశ్వత్థామకి. దాని గురించి తర్వాత చర్చించుకుందాం. కానీ ధర్మం గురించి నేను చెప్తున్నటువంటి మాటలు మీరు జాగ్రత్తగా పట్టించుకోకపోతే మనం దేని గురించి అయితే ఇక్కడ ఏకత్రితమై పెద్ద బోర్డు పెట్టుకున్నామో ఋషి ప్రణాళి, కానీ దానికి ద్రోహం చేసిన అనవతం. అంతకంటే ఇంకేం లేదు. మందులు ఎందుకు తయారు చేస్తున్నారు ఈ కాలంలో? ఇన్ని కంపెనీస్ మీ ఆరోగ్యం కోసం కాదు, డబ్బులు సంపాదించడానికి. కానీ బోర్డు ఏం పెడుతున్నారు, మీ ఆరోగ్యమే నా భాగ్యం. కానీ మీరు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి భాగ్యం రాదన్న సంగతి వాళ్ళకి తెలుసు. అంచేత అసలు యాక్చువల్గా వాళ్ళు ఏం రాయాలి బోర్డు అని రాయాలి వాళ్ళు. దానికోసమే కంపెనీ, లేకపోతే వాడు కంపెనీ ఎందుకు పెడతాడు వాడు? నిజంగా మనం ఆరోగ్యంగా ఉంటే వాడు కంపెనీ అది. ఆ నటన ఆధ్యాత్మికతలో కూడా జరుగుతుంది. భగవంతుడు అక్కర్లే మనకి, ఏ భగవంతుడు అక్కర్లేదు. నిజంగా ప్రకృతిలో ఈ సరాచర జగత్తులో వ్యాపించి ఉన్నటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి సర్వసమర్థుడైనటువంటి భగవంతుడు మనకు అక్కర్లే. మనకి పెద్ద నౌకర్ ఒకడు కావాలి. ఇంట్లో పని మనిషి రాలేదు, నీ పూజ చేద్దాం అనుకున్నాను, పని మనిషి రాలేదు, నువ్వేం దేవుడి? పని మనిషి రాకపోయినా దేవుడే తప్పు. దేవుడికి నువ్వు పూజ చేసేటటువంటి పూజ దొరక్కపోతే పాపం దేవుడికి ఎలా కడుపు నిండుతుంది? మనం ఇచ్చా రెండు పంచదార ముక్కలు. నేను ఇంకా చాలా చోట్ల చూశాను, ఊదొత్తులు ముక్కలు చేసి ఇంత ముక్కే వీరికి కొట్టి పెడతారు. పెట్టచ్చు, దాన్ని నేను అంటాను. ఏంటంటే ఆ ఊదొత్తే భగవంతుడు కావాలని ఏం లే, కానీ ఆ భగవంతుడు మాత్రం మీకు ముక్క ముక్కలు ఇవ్వకూడదు. ఎంత ఇవ్వాలి? ఏమో పాపం. పరమ అమాయకుడు ఎవడైనా ఉన్నాడు ప్రపంచంలో అంటే భగవంతుడే అని నా ఉద్దేశం. మీ దృష్టిలో భగవంతుడు అమాయకుడు కాదు, సర్వజ్ఞుడు. చెప్ప ఇలాంటి చిన్న చిన్న వాటికి మోసపోడు, మోసపోతాడని మీరు అనుకోకండి. కనీసం అది నేర్చుకున్నా మీరు ఒక అడుగు ముందుకు వెళ్ళినట్టే. మోసగించకండి భగవంతుడిని, మీరు మోసగించలేరు అన్ని. కానీ మరి ఏ ధర్మాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? హిందూ ధర్మం గురించి మనం మాట్లాడుకోవటం లేదు. హిందువులు ఒకనొకప్పుడు ప్రతి ఒక్కరూ పాటించేటటువంటి ఒక శాశ్వతమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఏంటి హిందూ ధర్మం అంటే? రెండే రెండు నియమాలు చెప్పాను నేను మీకు. ఆ రెండు నియమాలు ఎవడు పాటించినా వాడు హిందువే, వాడు సనాతన ధర్మాన్ని పరిపాటించేవాడే, నిజంగా ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని, సహజంగా ఉండేటటువంటి ధర్మాన్ని పాటించేవాడే. ఏంటి ఆ రెండు అంటే? పునర్జన్మ కర్మ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని నమ్ముతాను అని కాదు, నమ్మేదేముండి? అరటి తొక్క మీద కాలు పడితే నేను జారి పడతాను అని నమ్ముతాను అని నువ్వు అనక్కర్లేదు. నమ్మినా నమ్మకపోయినా అరటి తొక్క మీద కాలు పడితే పడేది పడేదే, కాలు విరిగేది విరిగేదే. మన అదృష్టం అంటే బడుగుతో సరిపోతుంది, అది వేరే విషయం కదా. ఇంకా ధర్మం అది, నువ్వు ఏం చేసావు అన్నది చూస్తుంది తప్ప నువ్వు ఏం కోరుకుంటున్నావు అన్నది ధర్మం చూడదు. మనం అది ఎప్పుడు మర్చిపోతాం. కృషి చేసినటువంటి వ్యక్తులకి సంపద లభిస్తుంది, అందువల్ల వాళ్ళకి సంపద లభిస్తుంది తప్ప నేను చాలా మంచివాడిని, నేను అంత మంచివాడినో భగవంతుడికి బుద్ధి లేదు. అసలు మనకున్నపాటి కూడా బుద్ధి భగవంతుడికి లేదు, కానీ వాడిని మనం పూజిస్తున్నాం, అది తమాషా. ఇంకా భగవంతుడికి బుద్ధి లేదు కనుక వాళ్ళందరికీ ఎవడికో డబ్బు ఇచ్చేస్తున్నాడు, నాకు డబ్బు ఇవ్వటంలే. కానీ కాస్త పొద్దున్నే లేచి ఈ రెండు సాధనలు చేసుకో అంటే 8 గంటలు లేచి చేస్తే సరిపోదా మాస్టారు. కానీ డబ్బు సంపాదన యావ ఉన్నవాళ్ళు 8 గంటలు లేస్తారో చూసుకోండి, వాళ్ళు ఎలా చేస్తారో చూసుకోండి. మరి కృషి చేస్తున్నారు అక్కడ, టైమ్ ఈజ్ మనీ అని చెప్పుకున్నాం కదా. మీరు కష్టపడకుండా మీరు ఉన్నటువంటి ఈ జీవిత విధానంలోనే ఉంటూ మార్పులు రావాలి అంటే మార్పులు రావు. మార్పులు రావాలి అంటే మీరు మారాలి. మిలిటరీలో చేరాక మామూలు మనిషిలాగా ఉంటానంటే మిలిటరీలో ఉండటానికి వీలు ఉండదు. అంచేత ఆ ధర్మము పునర్జన్మ కర్మ నమ్మటం కాదు, మీకు తెలుసా, అది చాలా ముఖ్యం. తెలుసా అంటే ఇప్పుడు మీకు 3 ఎక్కం తెలుసా అని అడిగారు అనుకోండి, మనందరం తలుగు తెస్తా వచ్చని. ఎప్పుడు నేర్చుకున్నారు? ఏ రోజు నేర్చుకున్నారు? ఏ రోజు ఖచ్చితంగా మీకు 3 ఎక్కం వచ్చిందో చెప్పగలరా? అంచేత ఈ జన్మజన్మల పరంపరలో మీరు ఏ జన్మలో ఏం నేర్చుకున్నారో తెలియాల్సిన పనులే ఆ జన్మం యొక్క సువాసనలు లేకపోతే దుర్వాసనలు. ఇవి మీ జీవితంలో ప్రకటీకరిస్తూనే ఉన్నారు మీరు, దాన్ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారో మనకి అర్థం అవుతూనే ఉంటుంది. కెమిస్ట్రీ పరీక్షలు అవి రాస్తున్నప్పుడు, క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ రాయగలిగావు అంటే అర్థం ఏంటంటే దాన్ని చదువుకున్నాము అని. ఆన్సర్ రాయలేకపోయాము అంటే వంట పట్టలేదు అని అర్థం. సరియాని మాస్టరు, పరీక్ష రోజుల్లో మర్చిపోతున్నావు, చదివి ఉంటే ఎలా మర్చిపోతావు? అంటే ఏంటి, నువ్వు మర్చిపోయావు పరీక్ష టైంలో అంటే అర్థం ఏంటంటే గుర్తుండేటటువంటి స్థాయికి నువ్వు చదవలేదు. సింపుల్ లాజిక్. దానివల్ల భగవంతుడికి నేను 100 కొబ్బరికాయలు కొట్టేస్తే మర్చిపోయింది కరెక్ట్ అయిపోతుంది అనుకుంటే పాప అలాంటి భగవంతుడే ఉన్నాడు అనుకో, ఇంకా చదువులు ఎందుకు? 1000 కొట్టేస్తాం. అప్పుడు డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ కూడా చదువు బాగా వచ్చి ఉండే వాళ్ళకి, కానీ వాళ్ళకే చదువు రాదు. అంటే జనరల్ రూల్గా ఏం చెప్పటం లేదు నేను, సహజంగా మనకు ఒక భావం ఉంది కదా. ఇంకైతే ఏంటి అక్కడ ధర్మము అంటే? నువ్వు ఎంత కర్మ చేస్తావో అంత ఫలితం వస్తుంది అని. అది నేర్చుకోవటానికి మీకు పునర్జన్మ మాకు ఎప్పుడు తెలుస్తాయి మాస్టర్? తెలిస్తే చాలా బాగుంటుంది, తెలిస్తే ఏం బాగుంటుంది, ఏం బాగుండదు. ఇంకేంటే తెలిస్తే బాగుంటుంది అని ప్రకృతి నమ్మినప్పుడు ఖచ్చితంగా అవి గప్తికి వస్తాయి. మీరు మరగాలి అంటే మీరు 90 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి ఆపేశారనుకోండి, ఆవిర్లు బాగా వస్తున్నాయని మరగదు. అది 99 వరకు వేడి చేశాననుకోండి, అప్పుడు మరగదు. 100 అవుతేనే అది మరుగుతుంది. అలాగా నేను కష్టపడ్డాను మాస్టరు, రిజల్ట్ వస్తే కష్టపడ్డట్టు, రిజల్ట్ రాకపోతే నేను కష్టపడలేదు, అంతే తప్ప నేను కష్టపడినా నాకు రాలేదు అనేటటువంటి మాట వచ్చింది అంటే కర్మ సిద్ధాంతం మనకి అర్థం కాలేదు అని. అదే అర్థం చేసుకోండి. మన హిందూ ధర్మము శాశ్వతమైనటువంటి ధర్మం చెప్పేది ఏంటి అంటే ప్రతి కర్మకి దానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. అంచేత మీరు అనుకున్న ప్రతిఫలం రాలేదు సాధనలో అంటే మీరు దానికి తగినటువంటి వర్క్ చేయలేదు. మరి వర్క్ చేయాలంటే ఏం చేయాలి? ఆ ఋషుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఋషులు చేసినటువంటి తపస్సు యొక్క లెవెల్కి మనం చేసేటటువంటి ఓం దుర్భవస్వాకి ఉన్నటువంటి తేడా నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. అసలు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టర్ మీరు హిమాలయాలకు వెళ్తే నన్ను తీసుకెళ్ళండి అని. నేను మా గురువు గారిని అడిగాను, ఆయన ప్రామిస్ కూడా చేశాడు నాకు, ఇందుగా నేను తీసుకెళ్తాను కదా నిన్నని. ఆయన ఇంతవరకు నన్ను తీసుకెళ్ళలేడు, ఆయన ప్రస్తుతం భూమిలో లేదు. హిమాలయాలకు వెళ్ళి ఏం చేస్తామని వస్తారు నాతో పాటు, అంటే ఇప్పుడు నాకు రాదు అంచేత నేను వెళ్ళలే హిమాలయాలకి. ఇందుకు వెళ్తాం మాస్టర్ అంటే తపస్సు చేయటానికి. ఇన్ని రోజులు బట్టి మనం మాట్లాడుకుంటున్నాం కదా, తపస్సు అంటే ఏం చేస్తారు మీరు? వెళ్ళాం ఇవాళ హిమాలయాలలోకి. బద్రీనాథ్ దగ్గరగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో చాలా మంది ఋషులు నివసించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సరోవరం ఉంది. బద్రీనాథ్ మానసరోవరం కాదు, బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఒక కుండ ఉంది, తెలియదు చాలా మందికి. అది ఖాళీ నడకన వెళ్ళొచ్చు బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్, మీకు తెలిసిన కుండం కాదు అది. అక్కడ ఉన్నారు వాళ్ళు, సరే పద అక్కడికి వెళ్దాం మనం, తపస్సు చేయండి. ఏం చేస్తారు నాకు చెప్పండి, మీ టైం టేబుల్ ఒకసారి, మీరు ఏం తపస్సు చేస్తారు? నాకు 3 లోకాలు తప్పించాయని కదా మన సినిమాల్లో కూడా భలే చూపిస్తాడు వీడు, మనం అలా కూర్చోగలమని నాకు డౌట్. ఫ్యాన్ లేకపోతేనే దోమలు కూర్చున్నాయి మాస్టర్, నేను ఇక్కడ జపన్ కుదరదు అంటాం. మరి వాళ్ళు ఒళ్ళు 3 లోకాలు కాలేంత వేడి వాడి శరీరంలో పుట్టింది అంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త ఊహించుకోండి. మీరు తపస్సు చేస్తున్నా అంటే మనం ఎందుకు మనల్ని మనం మోసం చేసుకోవటం? ఆ మోసాలు మానేయగలిగితే కానీ మనం ధర్మంలో ప్రవేశించలేము. ఏ ధర్మానికి ఏ కర్మ చేస్తున్నామో ఆ కర్మకి తగినటువంటి ఫలితం వస్తుంది, అంతే సింపుల్గా కర్మ సిద్ధాంతం. జర ఆ పూర్వజన్మల నుంచి లక్షల లక్షల సంవత్సరాల వెనకాతలకి వెళ్ళిపోగలిగితే ఖచ్చితంగా మీరు ముందుకు కూడా వెళ్ళిపోగలరు. ఇంచేత వేరు భూమిలోకి ఎంత దూరపరికి వెళ్తుందో పైన చెట్టు అంత ఎత్తుకు వెళ్తుంది. అంచేత భవిష్యత్తుని మనం అంచనా వేయలేం, కానీ భవిష్యత్తుని మనకున్నటువంటి సాధనా విధానాల్లో తెలుసుకోగలిగేటటువంటి విధానం లేదు. కానీ మనం ఏం చేయగలం? పాత జ్ఞాపకాలకి. ఏ పాత జ్ఞాపకాలకి? ఫలానా వాళ్ళ కొడుకుగా పుట్టాంటే నేను, అసలు మీకు తెలియదు కానీ మాస్టర్ నేనే క్లియోపెట్రాని, నేనే నెపోలియన్ని, నేనే అలెగ్జాండర్ని అని కొన్ని లక్షణం మనకి చెప్తూ ఉంటాను. నాకు భలే ఆశ్చర్యం వస్తుంది, ఎంతమంది అలెగ్జాండర్లు ఉండేవాళ్ళు అని. నేనే నెహ్రూని, ఆత్మను ఆహ్వానించేటటువంటి ఏదో సీరియల్ ఏదో వస్తుంది, అన్వేషిత ఏదో ఏదో వస్తుంది. అందరూ చెప్పినవి కరెక్టే కానీ వాళ్ళు చూపిస్తున్నావు కరెక్ట్ కాదు. ఆత్మని పిలుస్తాం, పిలవచ్చు ఇప్పుడు కూడా, కానీ నేను ఇప్పుడు వెళ్ళి పిలిస్తే కలెక్టర్ రాడు. కలెక్టర్ని మీరు ఆహ్వానించాలి అంటే మీకు కలెక్టర్ని పిలవగలిగేటటువంటి స్థాయి ఉండాలి, లేకపోతే కలెక్టర్ రాడు కదా. అలాగే నెహ్రూని మేము పిలిచి మాట్లాడామండి ఇవాళ రాత్రి, పాప నెహ్రూ వీడితో ఇంకా ముందు చెప్పాడు అంటే మీరు ఆస్తి ఎక్కడ దాచింది? పాప నెహ్రూకి ఇదే పని, మీ ఆస్తి ఎక్కడ దాచిపెట్టాడో, లేకపోతే మీ నాన్న చనిపోతే మీ నాన్న ఎక్కడ దాచిపెట్టాడో. ఎంత మూర్ఖత్వంగా మనం ప్రశ్నలు వేస్తూ ఉంటాము. ప్రశ్నలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు చెప్పేటటువంటి జవాబుని ఎంత మూర్ఖంగా మనం నమ్మేస్తాము. నిజంగా వాడు ప్రశ్నలకు అంత కరెక్ట్గా జవాబు చెప్పగలిగితే ఇందులో వాడి జీవితం మారిపోయి ఉండేది. ఇదంతా ఎందుకు చెప్తున్నాం? అసలైన ధర్మాన్ని మీరు పట్టుకోవాలి అంటే ఈ భ్రమ ఉందే వీటి నుంచి ఎదురుకోవాలి. గాయత్రీదేవి ఆవహించిందండి ఎవరు, మేము పూజలు చేస్తూ ఉంటే ఆవిడేమో 3 బిందెలు పా ఏదో ఇది 70 బిందెలు పాలు అవి ఏవో కావాలి అంది అన్న సాచి లంపగా పెట్టాను అన్నాను నేను. ఇంతవరకు ఇంతమంది ఋషుల చరిత్ర చదివాం, భక్తుల చరిత్ర చదివాం. ఏ దేవత భక్తుల్ని అడగలేదు, భక్తుడికి ఇస్తుంది. భగవంతుడే అడుక్కునేవాడు అవుతే ఇంకా వాడిని అడుగుతాం. హజరత్ నిజాముద్దీన్ అని ఢిల్లీ దగ్గర ఒక స్టేషన్ వస్తుంది, చాలా ట్రైన్స్ అక్కడ ఆగుతాయి, పెద్ద స్టేషన్ కాదు కానీ ఆ హజరత్ నిజాముద్దీన్ అనేటటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం వల్ల అక్కడొక రైల్వే స్టేషన్ వచ్చింది అక్బర్ కాలంలో. నిజాముద్దీన్ హజరత్ అంటే మహానుభావుడు అని అర్థం. ముస్లిం సూఫీ సెయింట్ జీవిస్తూ ఉండేవాడు. చాలా గొప్ప ఔలియా అంటాం. ఔలియా అంటే మన మతంలో అవధూతలు ఎలా ఉంటారో, సిద్ధ పురుషులు ఎలా ఉంటారో, సూఫీ మతంలో ఉన్నటువంటి చాలా పెద్ద సిద్ధ పురుషుడు. ఆ ఏరియాలో స్కూల్ పెట్టాలి అని కోరిక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. స్కూల్ పెట్టాలి అంటే డబ్బు కావాలి. నాకు ఇంతవరకు స్కూల్ పెట్టడానికి డబ్బు ఎందుకు కావాలో అర్థం కాలే, ఇప్పటికే అర్థం కాలే నాకు. రీసెర్చ్ చేయాలి అనుకుంటే దానికి ఆపరేటర్స్లో ఏవో కావాలి అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. మా స్టూడెంట్స్తో ఒకసారి చెప్పాను నేను, ఐన్స్టీన్, న్యూటన్, మేడమ్ క్యూరీ వీళ్ళందరూ కూడా విదేశాల్లోనే ఉన్నారు, మన దేశాల్లో మీరందరూ ఉన్నా కూడా ఎవరు ఒక విశుద్ధమైనటువంటి వైజ్ఞానికుడు డెవలప్ కావటం లేదు, నాకు చాలా బాధగా ఉంది. మీలో ఎవరైనా రెడీగా ఉంటే, ఏం రెడీగా ఉంటాం సార్, ల్యాబ్ ఉండదు, ల్యాబ్లో నీళ్ళు ఉండవు, టెస్ట్ ట్యూబ్ ఉండదు. ఐన్స్టీన్ నోబెల్ ప్రైజ్ తెచ్చేటటువంటి అతను ఫార్ములా కనిపెట్టడానికి కాగితాలు లేక న్యూస్ పేపర్ చివర్లు ఉంటాయే దాని మీద రాసుకున్నాడు. పేటెంట్ ఆఫీసులో గుమాస్తా, ఆయన ఎంత పెద్ద చదువులు చదువుకోలేదు, ఆయనకి ఒక విషయం చెప్పేటటువంటి ఇది లేదు. మేడం క్యూరీ రేడియంని కనిపెట్టింది ఆవిడ. ఎక్కడా తనకి స్థలం లేక ల్యాబొరేటరీ పెట్టుకోవడానికి, ప్రయోగాలు చేయటానికి. కర్ర మెట్లు ఉంటాయి, అది ఏంటి పడితే చెదలు పట్టినటువంటి కర్ర మెట్లు, ఇవి ఇక్కడ ప్రయోగం చేస్తూ ఉంటే అందులో చెద పడుతూ ఉండేది. అంచేత నేను మా వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఇప్పుడు చెదపట్టిన స్థలంలో మీరు రీసెర్చ్ చేయండి, రేడియం ఏదైనా దొరుకుతుందేమో మీకు కూడా అని. స్థలంలో ఏముండదు, కాపీ. గురువుగారి గడ్డ ఎలా ఉంది, గురువుగారు ఎలా కూర్చున్నారు, ఎలాంటి బట్టలు వేసుకున్నారు, వేసుకుంటే ఏమవుతుంది, ఆయన మానసిక స్థితి ఎలా మారింది. అంచేత ఈ హజరత్ నిజాముద్దీన్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మనుషులు స్కూల్ పెట్టాలి, ఎందుకంటే స్కూల్ పెట్టడానికి ఇప్పుడు మనం ఈ కొత్త యుగానికి కావాల్సినటువంటి విద్యను నేర్చుకుంటున్నాం. మనం ఏం స్కూల్ పెట్టాం, ఎంత డబ్బు వసూలు చేసాం, కానీ అసలు రాబోయే విద్య ఎలా ఉంటుందో దాని గురించి మనం మాట్లాడుకోవటంలే. అంచేత ఒక స్కూల్ నడపాలి అంటే ఏం కావాలి, చెప్పేవాడు ఒకడు ఉండాలి, వినేవాళ్ళు ఉండాలి, అంతే. అది ఎక్కడైనా కూర్చోవచ్చు వాళ్ళు, బిల్డింగ్స్ అక్కర్లే. పాలరాత్రి మీరు చేశారా బిల్డింగ్ గ్రైనేట్ చేసి సమాధి పెడితే పాలరాత్రి సమాధి చూడటానికి చాలా మంది రావచ్చు. మనం సమాధి ఏం కట్టడం లేదు కదా, విద్య నేర్చుకోబోతున్నాం. అంచేత కానీ వాళ్ళకు కూడా అది ముందు ఫండ్స్ కావాలి. ఫండ్స్ కోసం ఎవరిని అడగాలి, గవర్నమెంట్ అంటే అప్పుడు రాజే కదా, రాజు దగ్గరికి ఈయన పంపించారు. ఈయన అసలు కదలడు, వీడు వెళ్ళి అడుగుతాడు ఔలియా గారు, కానీ ప్రజలందరూ ఫోర్స్ చేస్తే మీరు చెప్తే అక్బర్ వింటాడండి అని వెళ్ళి అడుగుతూ ఉంటే అక్బర్ అక్కడ నమాజ్ చేస్తున్నట్ట. వెళ్ళటానికి వీల్లేదు, నమాజ్ చేస్తున్నారు. నేనే ఆయన డిస్టర్బ్ చేయనయ్యా, భగవత్ ప్రార్థన చేస్తున్నాడు కదా అని చేత నేను కూడా ఆయనతో పాటు పక్కన ఉంటాను అంటే, పెద్ద సిద్ధ పురుషుడు కదా అతన్ని ఏం ఆపుతారు. సరే అక్బర్ అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే నా రాజ్యం ఇంకా విశాలమవుగాక, నా శత్రువులు అందరూ నశించిపోగాక అని ప్రార్థన చేస్తున్నట్ట, నాకు ఇంకా ఇంకా సంపద వచ్చుగాక అని. కాసేపు నుంచున్నట్ట ఠక్ మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు వెనక్కి. ఈ లోపల అక్బర్ పూజ పూర్తయింది, నమాజ్ పూర్తయింది, లేచి బయటకు వచ్చి అదేంటి సార్ వెళ్ళిపోతే ఉన్నానంటే, అడుక్కునేవాడి దగ్గర నేనే అడుక్కుంటాను, నువ్వు ఎవరిని అడుక్కుంటున్నావో వాడినే అడుక్కుంటానులే. మనకి అసలు ఆ కాన్సెప్ట్ తెలియటం లేదు, ధర్మం యొక్క కాన్సెప్ట్ ఎందుకు తెలియటం లేదు అంటే, ప్రజాభిప్రాయానికి మీరు విలవిస్తున్నారు, గురువుల యొక్క మాటకి మీరు విలువ అవటం లేదు. ప్రజలకు ఏం తెలుసని వాళ్ళెవరు మనకి చెప్పేది, ఎడం చేత్తో మాల పట్టుకోవాలా, కుడి చేత్తో మాల పట్టుకోవాలా, అది ఎవరిని అడగాలి, సిద్ధ పురుషుని అడగండి, వాడు చెప్తాడు ఎప్పుడు ఎలా చేయాలో. గాయత్రి మంత్రం అవును చేకూడదు సార్, ఎవరన్నారు, ఫలానా వాడు అన్నాడు, నేనేం చెప్పాను మీకు చేసుకోవచ్చు అన్నాను, మరొకటి ఏం చేయాలి సార్, వాడు నీ గురువు అవుతూ వాడు చెప్పినట్టు విను, నేను నీ గురువు అవుతూ నేను చెప్పినట్టు విను, ఇందులో ఆలోచన ఏంది. అంత తప్ప వాడెవడో అన్నాడు, వీడెవడో అన్నాడు అంటే ఎట్ట కుదురుతున్నది, ధర్మం అర్థమవుతుంది కదా. అంచేత ధర్మాన్ని ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ధర్మాచరణ చేసిన వాడి దగ్గర నేర్చుకోవాలి. ధర్మాచరణ నేర్చుకున్నాడు అని మీకు ఎలా తెలుస్తుంది, వాడి సంపద చెప్తుంది నీకు, వాడి సర్వజ్ఞత్వం చెప్తుంది, వాడి సర్వ సమర్థత చెప్తుంది, డిగ్రీ ఎంత, వాడు ఆ ధర్మానికి దగ్గరగా జీవించాడు. అమెరికా ప్రెసిడెంట్ వైఫ్ కూడా పుట్టపత్తి రావాలి, ఆయనే వస్తానన్నాడు. అసలు క్లింటనే, బాబు నువ్వు వస్తే నీకు కావాల్సినటువంటి రక్షా ఏర్పాటు నేను చేయలేము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దమ్మం పెట్టి తూర్పు దిక్కు ఎక్కడుందో వెతుక్కుంది, అటువైపు తిరిగి దమ్మం పెట్టింది. అలాంటి ఏ ఆకర్షణతో సత్యసాయిబాబా దగ్గరకు వస్తున్నారు తెలియదు మాస్టర్ గారు. ఆయన సిఏఏ ఏజెంట్, వీడికి ఇక్కడ కూర్చొని తెలిసిపోతాను అసలు వీడు నిజమైన గురువు. అసలు నేను చెప్తా నీకు తెలుసా అన్నాడు. తెలుసు అన్నాడు. అయితే ఇవాళ నుంచి నువ్వే నా గురువు అయ్యా, నాకే అనుమానం వచ్చినా నిన్నే అడుగుతాను. ఎందుకంటే ఇక్కడ కూర్చొని నువ్వు సత్యసాయిబాబా సిఏఏ ఏజెంట్ అని చెప్పగలిగిన వాడి, నీకు చాలా జ్ఞానం ఉందని. మూర్ఖత్వం అది కరెక్ట్, కానీ అంత మహాపురుషుడి దగ్గరికి ప్రపంచం అంతా వస్తుంది, ఆయన జీవించి ఉన్నాడే, ఒక్కసారి ఆయన చూద్దాం. ఆయన చచ్చాక మాత్రం గ్యారంటీగా మీరు గుడులు కట్టిస్తారు. ఇన్ని ఏం లాభం ఆయన చచ్చాక గుడులు కట్టిస్తే, బతికున్నప్పుడు కట్టించండి. బతికున్న వాడిలో శరీరంలో జీవించి ఉన్నటువంటి వ్యక్తిలో దేవాలయానిగా మార్చుకోగలిగటమే సనాతన ధర్మం. ఈ శరీరంలోనే ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడి కోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే యజ్ఞము అనే ఒక చిన్న పదం మీద ఉంటుంది. యజ్ఞం అనేసరికల్లా మనకేం గుర్తొస్తుంది, మళ్ళా కరముకలు, నెయ్య, స్వాహ, కళ్ళమ్మట పొగ దూరటం, కళ్ళ నుంచి నీరు ఎంత బాగా కారితే అంత మంచి యజ్ఞం చేశాం. దీపయజ్ఞం చేశాం అనుకోండి, తృప్తి ఉండదు మనుషులకి. కళ్ళమ్మటి నీళ్లు కారందే అంతే, అంతకంటే మీకు ఆ యజ్ఞాల్లో ఉన్నటువంటి ఫలితాలు ఎలా వస్తాయో తెలిస్తే, ఇంత పెద్ద రేడియో కావాలా, చిన్న ట్రాన్సిస్టర్ కావాలా అంటే మీరు ఏం తీసుకుంటారు? చిన్న ట్రాన్సిస్టర్ తీసుకుంటారు. ఇంచేత అంతేత ఇంత పెద్ద యజ్ఞ విధానం ఉన్నదే మాకు కావాలి, ఇంత చిన్నది అక్కర్లేదు అంటే అర్థం ఏంటి? మీకు అసలు ఏ ఫలితాన్ని మీరు ఆశించాలో యజ్ఞం నుంచి మీకు తెలియదు. కనుక ఈ బాహ్యాడంబరం ఎంత బాగుంటే మీకు అంత నచ్చుతుంది. ఆ మూర్ఖత్వం సవరించుకోవటానికి యజ్ఞం అంటే ఏమిటో తెలుసుకోవాలి మనం, శాశ్వతమైనటువంటి ఆ సనాతన ధర్మానికి. అంచేత ఈ సిలబస్ అంతా కూడా వేరువేరుగా ఏం లేవు, వేరువేరు హెడ్డింగ్స్ మనం పెట్టుకున్నాం, కానీ ఒకే విషయాన్ని సమగ్రంగా అవగాహన చేసుకుంటే ఇన్ని దిశలుగా దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి, జీవించి ఉన్న శరీరాల్లో భగవంతుణ్ణి మనం ఎప్పుడైతే చూడగలము. శుద్ధి సాయికి గుళ్ళు కట్టించి పారేస్తున్నారు, బల కట్టించండి, దానికి ఉంది, చాలా మంచిది అది. కానీ ఆయన చెప్పింది ఒకటే ఆచరించారు, నీవు నా వైపు మాత్రమే చూడు. మొట్టమొదటి సూత్రం, నీవు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. అంటే అర్థం ఏంటి, ఆయన వైపు చూడంటే నువ్వు బాహ్య ప్రపంచాన్ని మర్చిపో, అక్కడ ఎలా ఉన్నా, సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా నువ్వు దాన్ని పట్టించుకోకు, నువ్వు నా వైపే చూస్తూ ఉండు. 12 సంవత్సరాలు నా గురువుని నేను చూస్తూనే ఉన్నాను, నేను చేసిన సాధన అంతే అన్నాడు ఆయన. స్పష్టంగానే చెప్తున్నాడు ఆయన ఎలా శుద్ధి సాయిగా మారాడు. ఇక్కడేం చూస్తాం, చిన్నపిల్లలు ఉంటారే ప్రసాదం కోసం వస్తూ ఉంటారు వాళ్ళు, ఆ పూజారి కానీ వాళ్ళు కానీ చేసే పూజలు కానీ లేకపోతే హరికలు చెప్తున్న వాళ్ళ కోసం రారు. ఇంకేత వాళ్ళు కడుమూసి కూర్చుంటారు, ఇలా చూస్తూ ఉంటారు పక్కకి, అంటే ప్రసాదం అది వస్తే ఇంకా తినొచ్చు కదా అని. అలాగే మన పూజ ఏంటంటే శుద్ధి మీద లేదు, ఆయన ఇచ్చే రిజల్ట్స్ మీద. వాడికి అది అయింది కదా, నాకేమవుతుంది? నిజంగానే శుద్ధి సాయితో మీరు కొలిస్తే, మీ రోగాలన్నీ పోతే, మీ కోరికలన్నీ తీరితే నాకు చాలా ఇష్టమే. నేను అలాగే పూజిస్తా, కానీ అలా జరగదు. మీరు ఆయన వైపు ఎంతగా చూడగలుగుతారో అంతగా మాత్రమే మీకు ఆయన నుంచి ఫలితాలు వస్తాయి, అది గుర్తుంచుకోండి. అది ఎలా చూస్తారు మీరు ఆయన వైపు చూడండి, ఎలా చూస్తారు అంటే ఏం చెప్తాం, సైకిల్ తొక్కండి బ్యాలెన్స్ అవుతుంది అంటే ఎలా బ్యాలెన్స్ అవుతుంది మాస్టర్? సరే చెప్పా, ఎడం వైపు పడవు, కుడి వైపు పడవు, వెనక్కి పడవు, ముందుకి పడవు, అలా కూర్చొని ఉంటావు, నువ్వు ఎక్కడికి కదలో అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే నేను ఎన్ని గంటలు చెప్తే నీకు సైక్లింగ్ వస్తుంది? మా కాలేజీ ప్రొఫెసర్ ఒకతడు ఉండేవాడు, ఆయనకి ఈత నేర్చుకోవడం చాలా సరదా. ఆయనకి కాశీలో గంగా నది ఒడ్డిన ఆయన తన 20 ఏట లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. పూర్వకాలం మాకు ప్రొఫెసర్ అంటే ఆయన అప్పటికి ఏముంటుంది, జాయిన్ అయ్యాడు కాశీ గంగా ఒడ్డినే ఆయన ఇల్లు కూడా. నాకు ప్రొఫెసర్గా అయ్యేసరికి అప్పటికి ఆయనకి 50 ఏళ్ళు వచ్చిందా, ఇంకొక నెక్స్ట్ 10 ఏళ్లలో రిటైర్ అయిపోతాను రామకృష్ణ, ఈ లోపల నేను ఈత నేర్చేసుకోవాలన్నాడు. సరే మంచిదన్నాను. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాను నేను, గది నిండా ఈత కొట్టడం ఎలా అని రకరకాల మనుషులు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి, నిజంగా ఉన్నాయి, నేనే కల్పించి చెప్తున్నటువంటి కథ కాదు అది. ఇవన్నీ చదివేశాను రామకృష్ణ, ఇంకా ఈత నేర్చుకోవటమే తర్వాయి అన్నాడు. అది ఇటు వస్తున్న వాడికి జన్మలో రాదు, ఇత రావాలంటే గంగలో దిగాలి, లిటరల్ గా గగ్గలో దిగాలి. వాడు గగ్గలో దిగితే ఎవడు ఈత నేర్పక్కర్లే, ఈత వచ్చేస్తుంది. అదే నేను ఈత నేర్చుకున్నాను. నేను మా తాతగారు కాశీలో ఉండేవారు, నేను అందుకే కొన్ని చాలా సంవత్సరాలు నా కాశీలో చిన్నప్పుడు ఈ ఒడ్డున కూర్చుని టపటపటప చేతులు కొడుతున్నాను. నేను బొజ్జేమో మట్టిగా అంటుంది, ఇలా నీళ్ళు తెరలు తెరలుగా వస్తే అక్కడ ఈత కొడుతున్నాను అనుకుంటున్నాను. నేను లోపలికి వెళ్ళలే. ఆ పక్కన ఆవిడ ఇంకో చాలా మంది సాయం చేస్తూ ఉంటారు కదా ఘాట్లో, ఒకడు వచ్చి ఏమండి మీ అబ్బాయికి కూడా ఈత నేర్పేదా, నేను రామకృష్ణ ఈత నేర్చుకుంటావా, ఓ నేర్చుకుంటాను, నా భుజం మీద చేయి పెట్టాను, మధ్య గంగలో తీసుకుపోయాడు, వదిలేసాడు. నిజంగా వదిలేదు, అప్పుడు పెట్టిన అర్పులు నాకు ఇప్పటికీ గుర్తు, మునిగిపోతానని భయం, పక్కడో 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 అని ఆరుస్తున్నా. సరే 10 నిమిషాలు అంతా ఆర్పించే, కొన్ని నిమిషాలు ఆడు, ఎంత టైం నాకు గుర్తులేదు. ఆర్చేకి ఎందుకు ఆరుస్తావు ఈత కొడుతున్నావుగా అన్నాడు. వదిలేసాడు నన్ను, ఈత కొడుతున్నాను నేను కానీ భయం. అంతే ఈత నేర్చుకోవడం ఎంత టైం పెట్టింది? అలాగే పూజ ఎలా చేయాలి మాస్టర్, ధ్యానం ఎలా చేయాలి మాస్టర్, డౌట్స్ ఉన్నాయి మాస్టర్, ఎన్ని డౌట్స్ ఏం తీరుస్తావు, నువ్వు దిగిపో ధ్యానంలోకి, ధర్మంలోకి దిగాలి అంటే ఆచరణ కావాలి. వాల్మీకి వాళ్ళు ఆ రామనామాన్ని ఎంతలాగా పట్టించుకోగలిగారు అంటే శరీరం మీద చెదలు పట్టేసే వాల్మీకము అంటే శరీరాన్ని చెదలు తినేసినా కూడా అతను పట్టించుకోవటం లేదు. అది ఆ స్థితిలో మనం ఏదైనా పూజ చేస్తున్నాం మనకి, అది గుర్తుంచుకోండి. సాధన చేయదలుచుకుంటే మనం ఇక్కడ నేర్చుకునేది అలాంటి సాధన చేసేటటువంటి వాళ్ళు కావాలి. కానీ కొబ్బరికాయలు కొట్టేటటువంటి భక్తులు, భగవంతుడి దగ్గర అడుక్కునేటటువంటి భక్తులు, మీలోనే భగవంతుడు ఉంటే ఇంకా అడుక్కోవటం ఏమిటి? కష్టాలు వచ్చాయి, అదే భగవంతుడే ఇచ్చాడు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను కదా, మా డాక్టర్ దగ్గర తగ్గించేశాను, చూసావా నేను ఎంత గొప్ప డాక్టర్ను, రోగం తగ్గలేదు, ఏం చేస్తాను నీ కర్మ, తగ్గకపోతే పేషెంట్ కర్మ, తగ్గితే డాక్టర్ గొప్ప, తగ్గటం కూడా వాడి కర్మే కదా. అలాగే సుఖాలు మాత్రం శుద్ధి సాయి ఇచ్చాడు, కష్టాలు ఎవరు ఇచ్చాడు? ఎవడో ఉన్నాడు వేరుగా, సైతాన్ ఎవడో సృష్టిలో వాడిస్తూ ఉంటాడు పాపం భగవంతుడు ఇచ్చినంత తీసేసుకోవటానికి. అది కాకుండా సర్వ మావృత్య తిష్టతి, మన జీవితం అంతా కూడా ఆయనలోనే ఉంది. ఆయనకి మనం ఏం చెప్పక్కర్లే, కేవలం ఆయన పట్టుకుని ఉంటే చాలు, ఆయన గుర్తు మనకు ఉంటే చాలు. జీవితంలో అంతా కూడా దానంటే అదే తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్. ఈ మృత్యు సంసార సాగరం నుంచి నేను దాటిస్తాను అంటే భగవంతుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనంతా ఎందుకు మీకు గందరగోళం? భగవంతుడు తప్ప మిగతా అన్నీ కావాలి మనకి. నేను ఇప్పటికీ గ్యారంటీగా చెప్తున్నాను, మీరే కాదు నేను కూడా, ఇది చేస్తే రావణాసురుడు పూజ చేస్తే ఇది వస్తుంది అని మీకు చెప్తే, ఎవడైనా నాకు అది నిజంగా నమ్మేటట్టు చెప్పగలిగితే నేను ఇదంతా వదిలేసి నేను రావణాసురుడిని పూజ చేస్తా గ్యారంటీగా. ఎందుకంటే మనకి భగవంతుడి మీద భక్తి లేదు, రావణాసురుడి మీద కూడా భక్తి లేదు. మీకు ఉందని నేనేమంటాను, మీరు రావణాసురుడిని దేని మీద భక్తి ఉంది? ఉండ్రాళ్ళ మీద భక్తి ఉంది. వాడిని పూజ చేస్తే ఇది వచ్చేస్తుంది చేసేస్తాం, ముందు అది పోయి యజ్ఞ విధానాన్ని అంటే ఏంటో నేర్చుకోండి. యజ్ఞము అంటే 3 లక్షణాలు కలిగి ఉంటేనే దాన్ని యజ్ఞము అంటాం. దానముతో స్టార్ట్ అవుతుంది ముందు యజ్ఞము. ఇలాంటి దానం చేసిన వ్యక్తులు కలిస్తే, కలిసినటువంటి వ్యక్తులు ఒక శ్రేష్టమైనటువంటి లక్ష్యాన్ని సాధిస్తే యజ్ఞము అంటాం. ఇవి 3 లక్షణాలు ఉండాలి యజ్ఞానికి. అంతే, మీరు సమిదలు తెచ్చుకొచ్చారా, ఆవునే తెచ్చారా లేదా, అందులో కపిల గోవు ఆవు నెయ్యి తేవాలి, నల్లగా ఉండాలన్నమాట. అసలు ఒక్క తల వెంట్రుకున్నా ఆవు నెయ్యి పనికిరాదు. ఇంకా భారతీయ సనాతన ధర్మానికి ఆధారమైనటువంటి దాంట్లో ముందు దానము. ఏదైనా దానం చేస్తే కానీ మీకు ఏ కోరిక నెరవేరదు అన్నది చాలా సింపుల్ థింగ్. సినిమా చూడాలి మీరు అంటే మొట్టమొదటి ఏం చేయాలి మీరు? ఓ 20 రూపాయలు 10 రూపాయలు, ఇప్పుడు టికెట్ ఎంత మర్చిపోయాను నేను, సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది, 20 పోనీలే ఎంతో అంత. ముందు 20 రూపాయలు ఏం చేసేయాలి మీరు? దానం చేసేయాలి. 20 రూపాయలు దానం చేస్తే సరిపోతుందా? ముందు ఆ సినిమాలో కూర్చోగలిగేటటువంటి నిష్ఠా సబూరి కావాలి మీకు. షిర్డీ సాయిబాబాని సాధన చేయటానికి నిష్ఠా సబూరి ఎక్కర్లేదు, సినిమా చూడటానికి కూడా చాలా ఓపిక కావాలి. అంతేత పాటలకి వస్తే ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మధ్యన సిగరెట్ దమ్ము కాల్చుకోవడానికి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. నిష్ఠా సబూరి లేదు వాళ్ళకి, సాయిబాబా ఉపాసకులు కారు. అది సరిపోదు. మళ్ళా మీరు 3 గంటల సేపు మీ కాలాన్ని అక్కడ తగలెట్టుకోగలగాలి. ఆ సినిమా హాల్ లెవెల్ బట్టి రక్తదానం కూడా చేయాల్సి వస్తుంది. మీరు నల్లులు అవి ఏమైనా ఉన్నాయనుకోండి, కుడుతూ ఉంటాయి కదా, అయినా మనం కదలం, సినిమా చూస్తాం. ఇక్కడ మాత్రం పూజ చాలా కష్టం. నల్లులు కుట్టకూడదు, అది కుట్టకూడదు, దోవలు కుట్టకూడదు. ఇచ్చే యజ్ఞం అంటే అర్థమైంది కదా, కోరికలు తీర్చడానికి యజ్ఞాలు చేసుకోండి అని చెప్పాడు బ్రహ్మ. అంటే ఏంటంటే దానము మీరు చేస్తేనే కోరికలు తీరుతాయి. అప్పర్ క్లాస్లో కూర్చుని చేయాలి అంటే కాలం అందరూ సమానంగా దానం చేసినా క్లాస్ డిఫరెన్స్ దేని వల్ల వస్తుంది? ధనాన్ని మీరు ఎంత వదిలించుకుంటారు దాన్నే దానం అంటాం మనం. దానం ఎంచేత రెండే దానాలు చేస్తాం మనం, కొంత కాలాన్ని దానం చేస్తాం మనం, లేకపోతే కొంత డబ్బు లేక శ్రమ దాన్ని దానం చేస్తాం. దాన్నే మన ఋషులు ఏం చెప్పారు అంటే అంశదానము సమయదానము మీరు చేసుకోండి, ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. యజ్ఞమే అది. అంచేత యజ్ఞం చేయడానికి ఎన్ని సమితలు కావాలి మీకు, ఎన్ని ఆవు నేతులు కావాలి, ఎన్ని ఆవుల నెయ్యి కావాలి, ఏం అక్కర్లే. మీ సమయాన్ని పక్కన పెట్టండి కొంచెం. మీరు కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నాను మీ వారు, అంటే ఏం చేయాలి మీ వాడు కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలంటే? ఏమో ఒక 2-3 లక్షల రూపాయలు పక్కన పెట్టండి ముందు. నాకు ఐడియా లేదు అంచేత, కానీ కొంత ఎక్కువ అమౌంట్లోనే డబ్బు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి, మీ వాడు 5 ఏళ్ళు కాలాన్ని దానం చేయాలి. నేను కంప్యూటర్ ఇంజనీర్గా చేస్తాను కానీ ఉద్యోగం కూడా చేస్తాను, అలా చేసి నకిలీ సర్టిఫికేట్స్ పుట్టిస్తున్న వాళ్ళు వాళ్ళు నిజమైనటువంటి యజ్ఞయాజకులు, రెండు పనులు చేస్తున్నారు వాళ్ళు ఏకంగా కదా, అది కుదరదు కదా. అంచేత సమయము ధనము ఈ రెండింటినీ ఉపయోగించుకునేటటువంటి విద్య యజ్ఞము. కానీ ఆ విద్యను యజ్ఞం లేదు మన వాళ్ళు. ఇలా మనం అందరం చేస్తున్నాం కదా అంచేత మనం అందరం యజ్ఞం చేస్తున్నాం అనుకుంటే ఎట్ట? రెండో కండిషన్ పెట్టారు, సంగతీకరణము, కలిసి చేయాలి. ఒక గుడి కట్టాలి మాస్టారు, 1 కోటి రూపాయలు అవుతుంది, మీ షేర్ ఎంత అన్నాడు. 1 కోటి రూపాయలకి షేర్ ఎంత అయ్యా? ఈ రోజే వచ్చేస్తుంది, ఒక క్షణంలో 1 కోటి రూపాయలు అన్నా. ఎలా వస్తుంది? 1 కోటి మంది వ్యక్తులు 1 రూపాయి ఇవ్వగలిగే వాళ్ళని పట్టుకో, వాళ్ళందరూ 1 రూపాయి ఇచ్చేసారనుకో, ఎంత అవుతుంది? ఎందుకది జరగటం లేదు? ఓ రిక్షా వాడిని అడిగినా 1 రూపాయి ఇవ్వగలడు ఈ కాలంలో. 1 కోటి రూపాయలు పెట్టి మీరు ఏదైనా ఒక మంచి బిల్డింగ్ కట్టాలనుకున్నా అంటే ఒక మంచి లక్ష్యాన్ని, మీకు 1 కోటి రూపాయలు కావాలంటే అసంభవం ఏం కాదు. అది ఏమీ అసంభవం కాదు, ఈ క్షణంలో 1 కోటి రూపాయలు వస్తాయి. ఎలా వస్తాయి? సంగతీకరణ. ఈ సమయదానము అంశదానము చేసేవాళ్ళు కలిసి ఏదైనా ఒక లక్ష్యానికి పనిచేస్తే ఎవరిని అడుక్కోకర్లే. సంగతీకరణ నేర్చుకోండి. అది లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా. మంచి పనికి సంగతీకరణ ఉండదు, చెడు పనికి సంగతీకరణ ఉంటుంది. నా బస్సు విరగొట్టేద్దాం పదండి అంటే 20 మంది స్టూడెంట్స్ రెడీ. ఫలానా చోట డిపోలో, ఇక్కడ నాకు తెలియదు కానీ నార్త్ ఇండియాలో ఆ రేషన్ షాప్స్ వాటిలో సక్రమంగా ఉండదు. మీరు మన స్టూడెంట్స్ కదా, ఒకసారి వాడిని పట్టుకు నిలదీద్దాం. ఒక్కడ రాడు, బస్సు మీద రాళ్ళు విసిరండి, అందరూ వస్తారు. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు మాత్రం చాలా అలాంటివి చేశా. చేస్తే వెళ్ళి అడిగితే చాలు స్టూడెంట్స్, షాప్ వాడికి ఉనికి అంతా సక్రమంగా అందుతాయి. మరి ఆ స్టూడెంట్స్ వెదవ పనికి అవుతే కలవగలుగుతున్నారు. అంటే ఎటువంటి పనులకి? చెడు పనులకు అవుతే కలవగలుగుతున్నాం, మంచి పనులకి సంగతీకరణ ఉండదు. ఏదైనా మాట్లాడితే మా గురువు చెప్పలేరుగా, పెద్ద ఆ గురువు చెప్పినవన్నీ చేస్తున్నట్టు చేస్తే పోనీ అది ఆనందదాయకమే. ఈ పని చెప్పలేదు గురువు, అది పాపం. సంగతీకరణం కూడా ఉండాలి. అర్థమైంది కదా సంగతీకరణం అంటే ఏంటో? మీరు చేసేటటువంటిదే, మీకు సాధ్యమైనటువంటిదే, దాన్ని ఒకే లక్ష్యం కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి సాధించాలి అనేటటువంటి సమయాన్ని వాళ్ళ శ్రమని కలిసి సంగతీకరణంగా ఉపయోగించుకుంటే దాన్ని యజ్ఞం అనలేదు మన వాళ్ళు. ఇంకో లక్ష్యం పెట్టారు, అది శ్రేష్ఠ పూజనమై ఉండాలి, ఒక చాలా గొప్ప పనికి వినియోగించాలి. నేను గుంటూరు వచ్చిన కొత్తల్లో ఒక క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ నన్ను కలిశారు. మాస్టారు రేపు మేము జనరల్ హాస్పిటల్కి వెళ్తున్నాము, ఏమైందే మీరు ఆరోగ్యాన్ని ఉన్నారు కదా అన్నాను. మాకే అవ్వలేదయ్యా, పేషెంట్లకి పళ్ళు అవి పంచాలి మేము మా సొసైటీ తరఫున, 20,000 రూపాయలు మేము కలెక్ట్ చేసాం, వాళ్ళు పంచటం లే, ఎవడో ఇచ్చాడు వాళ్ళకి, ఎవడో ఇచ్చింది వీళ్ళు పంచుతారు వీళ్ళ పేరు మీద. ఆ మానసిక దౌర్బల్యం ఆలోచించుకోండి. మనం యజ్ఞం చేస్తాం, డబ్బు వీధిలో వాడు ఇవ్వాలి, ఫలం వాడికి కావాలి, నాకు రావాలి. మళ్ళీ వీధిలో వాడు డబ్బు ఇచ్చాడు, వాడికేం ఫలం వెళ్ళకూడదు. సంగతీకరణ లేకపోవడానికి చెప్తున్నా. ముంచేత ఆ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ, నెక్స్ట్ డే మేమేమో ఆ పళ్ళు అవి పంచడానికి వెళ్తున్నాం, బుట్టలు వచ్చిన్నాయి, మీరు కరెక్ట్గా 10:30కి రండి అన్నారు. నాకు చాలా టైం ఇంపార్టెంట్ అయ్యా, అప్పుడు ఇంకా కొత్తలోనే ఉద్యోగం చేరాను నేను, సబ్జెక్ట్ అది ప్రిపేర్ అవ్వాలి. మీకెందుకు, మీరు కరెక్ట్గా పోనీ 11:30కి వచ్చేయండి, ముందు 10:30కి రమ్మన్నాడు. తర్వాత ఏం చెప్పాడు, 11:30కి వచ్చేయండి అన్నాడు. ఆలోచించుకుని ఎలాగో అవుతుంది, అప్పటికి మీరు ఒక గంట లేట్గా రండి పర్వాలేదండి. సరే 11:30కి వెళ్ళాను నేను, 12:30 1:30 భలే ఆకలిస్తున్నాను, ఉండండి మాస్టర్. పళ్ళన్నీ రెడీగా ఉన్నాయి, వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చేసారు, వీళ్ళందరూ ఇక్కడ నేమ్ ప్లేట్స్ అవి పెట్టుకున్నారు. ఒకటి ఇలాగ ఇలా పడింది అది రుమాలు ఏదో, పక్కవాడు చెప్తున్నాడు నీ పేరు కనిపించదయ్యా, నువ్వు కాస్త రుమాలు బయట పెట్టి లోపల, లేకపోతే ఎలా తెలుస్తుంది నువ్వు అవుడివో అని అంతా మాట్లాడుకుంటున్నారు, చూసుకుంటున్నాను నేను. చివరికి ఆ రోజు వాళ్ళు పంచడానికి వెళ్ళలేదు. ఎందుకు కారణం అంటే ఫోటోగ్రాఫర్ రాలేదు. శ్రేష్టమైన పనులు కూడా ఎలా నాశనం చేసుకోగలమో పెద్ద ఉదాహరణ మనకి దేవత పూజల్ని. దాన్ని కూడా ఇలా నాశనం చేసి పెట్టుకున్నాం మన ధర్మంలో. అంచేత శ్రేష్టమైన పనులు మనం చేసినప్పుడు వాళ్ళు గుర్తించారా లేదా, పక్కవాడు మహాభారత యుద్ధం జరిగినప్పుడు చేసినటువంటి ప్రయత్నాల కంటే మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము ఆపటానికి ఋషులు చేసినటువంటి ప్రయత్నాలు కోకొల్లలు. వీళ్ళు యుద్ధం చేయటం వల్లనే యుద్ధాలు ఆగలేదు, కానీ వాళ్ళ గురించి ఈ మహానుభావులు చేసినటువంటి ప్రయత్నం మనకు అక్కర్లే. మనకి ఏం సేవ చేయగలరు వాళ్ళు ప్రపంచానికి? వాళ్ళు చేసిన సేవ ఏంటి? వాళ్ళు చేసినటువంటి సేవలో మనం కూడా పాలు పంచుకోగలవా? అది మాకొద్దు. అంచేత ఈ యజ్ఞము మూడు, దానము, సంగతీకరణము, అతిశ్రేష్టం. ఇది మీరు చేస్తున్నటువంటి దీపయజ్ఞాలలో ఉన్నదా? మీరు చేసే వాజపేయ యజ్ఞాలు చేస్తున్నాం మనం. ఏం వాజపేయ యజ్ఞాలు? ఋగ్వేదంలో ఉన్నాయి అవి. అసలు ఋగ్వేదం ఎక్కడుందో నేను చూడలేదు. ఋగ్వేదంలో ఈ వాజపేయ యజ్ఞం ఎక్కడుందో నేను వెతికాను, కానీ కనిపించలే నాకు. కానీ ఈ వాజపేయ యజ్ఞం గురువు గారు చెప్పారు, దయానంద సరస్వతి అంతకంటే ముందు చెప్పాడు, కనుక ఉండే ఉంటుంది. నేను పెద్దలు తప్పు చెప్పారని నేను అంటలేదు. కానీ మరి ఇందులో మీరు ఏ సంగతీకరణం చేశారు? ఏ దానాన్ని మీరు ఉపయోగించారు? ఏ శ్రేష్టమైన లక్ష్యాన్ని మీరు ఉపయోగించారు? ఎన్ని మార్పులు చెప్పుకుంటున్నాం యజ్ఞంలో మనం? అక్కడ పేర్లు వాజపేయ యజ్ఞము, వాజపేయ యజ్ఞం నుంచి దీపయజ్ఞము, దీపయజ్ఞం నుంచి యుగ యజ్ఞము, అదేదో సరిపోనట్టు ఇంకో పెద్ద పేరు పెట్టాము మనం. చిన్న చిన్న పేర్లు ఇప్పుడు చూసారా, సినిమా టైటిల్స్ కూడా రకరకాలుగా మారుతూ ఉంటాయి. సినిమా టైటిల్స్ ఒకప్పుడు చాలా చిన్న 2 అక్షరాల టైటిల్స్ ఉండే, తర్వాత వాడొచ్చాడు కొట్టేస్తాను, వీడొచ్చేస్తాడు నరికేస్తాను, అదో టైటిలే. అసలు ఇది ఎవడైనా ప్రొడ్యూసర్ వినుంటే అడిగేసి ఉండేవాడు, ఇంత మంచి టైటిల్ మాకు తట్టలేదని. ఇప్పుడు నాకు తట్టిద్ది గ్యారంటీగా మీరు కాస్త చెప్పుకుని అమ్మేసుకోవచ్చు ఈ టైటిల్ని. మీరు వాడొచ్చాడు కొట్టేస్తాను, వీడొచ్చాడు నరికేస్తాను, చాలా బాగుంది టైటిల్. అంచేత బావలేం మనకి వాజపేయ యజ్ఞం టైటిల్ పాతది, దీపయజ్ఞం అర్థం లేదు అసలు, యుగ యజ్ఞం అసలు యుగం అంటేనే ఏంటో తెలియదు. అంచేత ఏంటి, మహాకాల యజ్ఞం చేద్దాం, బరువు సరిపోలే. ద్వాదశ రాశి బరువు సరిపోలే. నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద యజ్ఞం చేసింది. ఏం సంగతీకరణ అవుతుంది, ఏం దానం అవుతుంది అక్కడ, ఏ విశిష్టమైనటువంటి లక్ష్యాన్ని పొందటానికి మనం ఈ యజ్ఞాల్లో మార్పులు తీసుకొచ్చారా మహానుభావులు అనేది మనం చర్చించుకోకపోతే ఏ శాశ్వత ధర్మాన్ని మనం పాటిస్తాం? ఇచ్చంటే ప్రకృతి అంతా యజ్ఞమే చేస్తోంది. సూర్యుడు దానం చేస్తున్నాడు, సూర్యుడి నుంచి గ్రహాలు పొందినటువంటి దాన్ని దానం చేస్తున్నాడు, ఆఖరికి ఒక చెట్టు దానం చేస్తుంది. మీరు పీల్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఎవరు జీవించడానికి పనికిరానటువంటి కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుని మనం జీవించడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇస్తుంది అది. ఆ మాత్రం అంటే ఒక చెట్టు చావని చేయగలిగినంత పాటు కూడా మనం చేయలేకపోతున్నాం. కానీ యజ్ఞాలు చేసేస్తున్నాం మనం, సహస్రకుండ యజ్ఞాలు చేసేస్తున్నాం, శతకుండ యజ్ఞాలు చేసేస్తున్నాం, ప్రపంచంలో ఎప్పుడు ఎవడు చేయనటువంటి పంచసహస్రకుండీల యజ్ఞాలు చేసేస్తున్నాం. దమ్ముంటే ఒప్పేసుకుంటే నేను 24,000 కుండీల యజ్ఞాలు కూడా చేసేస్తాం. ఏం సంగతీకరణ చేసి ఏ అనే దానాన్ని మదుపుగా పెట్టి ఇది నేర్చుకోండి. ఇది నేర్చుకున్నాక నరమేధము, సర్వమేధము, గోమేధము, అశ్వమేధ యజ్ఞాల్లో పరిణితి చెందాలి అంటే అసలు ముందు ఈ యజ్ఞాల్లో కరెక్ట్గా మనకి సంగతీకరణం అది తెలిస్తే తర్వాత దాని స్థాయికి మనం వెళ్తాం. కానీ దాని స్థాయికి వెళ్ళటానికి ఏ భగవంతుడి గురించి మనం అయితే ఆర్తితో ప్రయత్నాలు చేస్తున్నామో, ఈ ప్రయత్నం అంతా ఆర్తి వల్ల రాత్రి ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? ఆ ఆర్తిని మీరు కనుక చూపించుకోదలుచుకుంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రేచ్ఛతి, నేను ఆలోచిస్తే చాలన్నాడు. పత్రం ఆకులు ఇస్తే చాలన్నాడు, లేదు పుష్పం పుష్పం ఇస్తే చాలన్నాడు, ఫలం ఇస్తే చాలన్నాడు, ఇదేమీ లేదు నీళ్ళు ఇస్తే చాలన్నాడు. ఇదే అయ్యా మాస్టర్, ఇంతసేపు మేము కూర్చుంటే మాకు ఆ కరెక్ట్ పాయింట్ దొరికి నీళ్ళు ఇస్తే చాలన్నాడు కదా, మా ట్యాప్ వాటర్ నీళ్ళే ఇస్తాం భగవంతుడికి, ఇంకా ఇంకేమి ఇవ్వక్కర్లేదు. ఏ ఉద్దేశంతో అన్నాడు, ఏమన్నాడు? పత్రం అంటే అక్కడ భగవంతుడి యొక్క ఉద్దేశం ఏమిటి, ఫలం అంటే భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఫలాహారం చేస్తాం మాస్టారు రేపు. మా ఫ్రెండ్ ఒకటి మార్కెట్లో పళ్ళు కొంటున్నాడు, ఏంటంటే రేపు శనివారం మాస్టారు మేము ఫలాహారం చేస్తున్నామని. ఓ 3 డజన్లు గెలలు అరటిపళ్ళు, 2-3 డజన్లు బత్తాయిలు, ఎందుకంటే రేపు మరి భోజనం చేరుతా వాళ్ళు. ఏం చేస్తారట వాళ్ళు? ఫలాహారం చేస్తారు వాళ్ళు. అంటే ఒకరోజు ముందు నుంచే ప్రిపరేషన్. ఫలాహారము అంటే లక్ష్యాన్ని మాత్రమే మనసులో ఆలోచించుకుంటూ తిండి తిప్పలు మానేసి లక్ష్య సాధన చేసేవాడిని ఫలాన్ని ఆహారంగా తీసుకున్నవాడు అంటాం. ఈ పళ్ళు తినేవాడిని కాదు. ఫలాహారము, ఫలము అంటే రిజల్ట్. ఇప్పుడు పరీక్ష కోసం చదువుతున్నాడు కుర్రాడు, వాడికి నిజంగా పరీక్షలు అనేటటువంటి ఫలం మీద దృష్టి ఉంటే వాడు తిండి తింటాడా? నువ్వు తినమన్నా తిండు, తింటానికి టైం ఉండదు వాడికి. చేత భగవంతుడు సాధన చేయటానికి ఏకాదశి ఉపవ్రతం. మీరు దానికోసం ఫలాహారం చేయండి, కానీ అంటే రిజల్ట్. ఏ రిజల్ట్ చూడాలో మనకి తెలియటం లేదు కదా, ఏ రిజల్ట్ చూడమని చెప్తున్నాను? సనాతన ధర్మానికి 2 రిజల్ట్స్, మీ పూర్వజన్మలు తెలియాలి, కర్మ సంబంధం తెలియాలి, ఇంకోటి ఏం తెలియాలని చెప్పాను? సైక్లిక్ ప్రాసెస్, చక్రీయ గమనం. ఇప్పుడు ఏం జరిగిందో కరెక్ట్గా అదే జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కానీ, కొన్ని జన్మల తర్వాత కానీ, హిస్టరీ మనం కనుక చూస్తే ఈ జ్యోతిష్ శాస్త్రంలో మీరు అలాంటి టేబుల్స్ కావాల్సింది చేస్తారు. కానీ చాలా అద్భుతంగా మనకి కళ్ళు చెదిరేటట్టు ఉండేటటువంటి డీటెయిల్స్ అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ జీవితాల్లో జరుగుతాయి. మొత్తం వాళ్ళ జీవితాలు, వాళ్ళ భార్యల పేర్లతో ఉండే అక్షరాల సంఖ్య, వాళ్ళు చనిపోయిన రోజు దగ్గర నుంచి కరెక్ట్గా ట్యాలీ అవుతాయి. 1860, 1960 కరెక్ట్గా 100 సంవత్సరాలలో ఆ వ్యక్తుల జీవిత చరిత్ర ఎలా మారిందో. ఇంచేత ఈ చక్రీయ భ్రమణాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేసేటటువంటి ధర్మంలో మొట్టమొదటి చెట్టు వికసిస్తున్నప్పుడు మనం ఫలప్రాప్తి కోసం ఏదైనా ఒక చెట్టు నాటితే మొట్టమొదటి బయటకు ఏమొస్తాయి? అంకురాలు వస్తాయి, పత్రాలు వస్తాయి. ఆ పత్రాలు దేనిగా మారుతాయి? తర్వాత పుష్పాలుగా మారుతాయి. ఆ పుష్పాలు దేనిగా మారుతాయి? ఫలాలుగా మారుతాయి. ఆ ఫలం యొక్క రసము మనం ఆస్వాదిస్తాం. అంచేత మీరు లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు, భగవత్ప్రాప్తి యొక్క దారిలో మీరు వెళ్తున్నప్పుడు అంకురించిందా లేదా, చుట్టి బతికిందా లేదా అంటే మొట్టమొదటి మనం ఏం చూస్తాం? అది అంకురించిందా లేదా అని చూస్తాం. కొత్త కొత్త ఆకులు అది వేస్తూ ఉంటే దానికి లైఫ్ ఉన్నట్టే లెక్క. అంచేత మీ భగవత్ సాధనలో అదేమైనా పల్లవిస్తోందా, ఆకులు వేస్తుందా లేదా ముందు చూసుకోండి. ఓకే, ఇవాళంతా కరెక్ట్ పాత్, లక్ష్యం రాకపోవచ్చు, ఫలం రాకపోవచ్చు, ఆ మ్యాంగో జ్యూస్ మీరు తాగకపోవచ్చు, కానీ ఆ మామిడి చెట్లు ఆకులు వస్తూ ఉంటే మీరు దారిలో ఉన్నట్టే లెక్క. పత్రం కానీ ఫలం కావాలి అంటే మొట్టమొదటి పుష్పం రావాలి. పుష్పిస్తుందా లేదా, ఆకులన్నీ పుష్పాలుగా మారో కదా, చిన్న చిన్న ఏమంటారు వాటిని తొడగల మొగ్గలేసినవన్నీ కూడా పుష్పాలుగా మారో. ఆ పుష్పాలలో కొన్ని రాలిపోతూ ఉంటాయి, రాలనివి కాయలుగా మారుతాయి, కాయ దేనిగా మారుతుంది? ఫలంగా మారుతాయి. మరి మీ భగవత్ సాధన అలా మారుతుందా అంటే ఏం చెప్తున్నాడు అక్కడ? మీకు రోజు రోజుకి తెలుస్తుంది ఒక్కొక్క ఆకు రావటం అనేది. 5 ఏళ్ల తర్వాత మామిడి పండు రావచ్చు మీ చేతిలోకి, కానీ మామిడి చెట్టు బతికిందో లేదో, 5 ఏళ్ల తర్వాత దాంట్లోంచి మనకు ఫలం వస్తుందో లేదో అది ప్రతిరోజు తెలుస్తూనే ఉంటుంది. అది జీవించి ఉంటే, కొత్త కొత్త ఆకులు వేస్తూ ఉంటే, పుష్పిస్తే కాయలు కాస్తే గ్యారంటీగా మీకు ఫలం వస్తుంది. ఫలం వస్తే కూడా మీ చేతిలోకి రాకపోవచ్చు, రసం మీ చేతిలోకి రాకపోవచ్చు, తోయం అమ్మేసుకోవచ్చు మనం దాన్ని, ఇంకోటి దాన్ని అనుభవించవచ్చు కదా. ఈ నాలుగు చరణాలు చెప్తే ఎన్ని ఫలాలు తీసుకువెళ్ళి నువ్వు నైవేద్యం చేస్తే భగవంతుడు ఏం లాభం? నీ సాధన పల్లవించిందా? నీ సాధన పుష్పించిందా? నీ సాధన ఫలించిందా? ఆ ఫలం యొక్క రసం నువ్వు తాగుతున్నావా, ఇతరులకు అప్పచెప్తున్నావా? ఈ సాధన యొక్క నాలుగు చరణాలు అందులో చెప్తే మనం ఎంత దాన్ని గందరగోళం చేసుకుంటున్నామో అది ఆలోచించుకుంటూ ఇవాళ చెప్పిన పాయింట్స్ గుర్తుంచుకోండి. ధర్మం గురించి మాట్లాడుకుంటూ శాశ్వతమైనటువంటి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మము కర్మ సిద్ధాంతము చక్రీయ గమనం మీద ఆధారపడి ఉంది. చక్రీయ గమనాన్ని కనుక మనం పట్టుకోగలిగితే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో మనం చెప్పగలం. 1860లో లింకన్ లాంటి ఒక వ్యక్తి పుడితే సమానంగా అలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక ప్రెసిడెంట్ మళ్ళీ అమెరికాకి 1860లో పుట్టాడు. అతను ఎలా చనిపోయాడు, వీడు అలాగే చనిపోయాడు. అతని భార్య అతన్ని ఎంత అవస్థలు పెట్టిందో ఇతని భార్య కూడా అన్ని అవస్థలు పెట్టింది. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. అంచేత ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు, 2060కి మళ్ళీ లింకన్ లాంటి ఒక వ్యక్తి, కెనడీ లాంటి ఒక వ్యక్తి అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడు. ఈ చక్రీయ గమనాన్ని మీ జీవితంలో కూడా మీరు చూసుకోగలిగితే మీరు కూడా అద్భుతమైనటువంటి భవిష్యవేత్తలు అయిపోతారు. దానికే మీకు పెద్ద తెలివితేటలు అక్కర్లే, కేవలము ఆ చక్రీయ గమనాన్ని మీరు కనుక పట్టుకోగలిగితే. ఆ చక్రీయ గమనానికి మళ్ళీ మనం జ్యోతిష్ శాస్త్రం అనేటటువంటి పేరు పెట్టుకున్నాం. ఇదంతా చెప్పాక ఏం చెప్పాను, మీరు కనుక ఆ సనాతన ధర్మానుయాయులు అవ్వాలి అనుకుంటే దానం చేయటం నేర్చుకోండి. ఏం దానం చేస్తారు, మొట్టమొదట మీ సమయాన్ని ఇవ్వటం నేర్చుకోండి. ఒకవేళ సమయాన్ని మీరు ఇవ్వలేకపోతే ఆ సమయాన్ని ఇచ్చి కరెక్ట్ మార్గంలో వెళ్తున్న వాళ్ళకి ఆదుకోండి. మీరు పూజలు చేయలేకపోవచ్చు, మీరు తపస్సాధన చేయలేకపోవచ్చు, కానీ ఎవడైనా తపస్సాధన చేస్తూ ఉంటే వాడికి ఒక తిండి పెట్టండి. వాడు మంచి మార్గంలో వెళ్తున్నాడు కదా, మీరు సాధన చేయలేకపోవచ్చు, ఆ సాధన చేస్తున్న వాళ్ళకి సహాయపడండి అంశదానము. ఇదంతా కూడా మీ ఒక్కళ్ళు ఎంతమంది పెట్టగలరు, ఎన్నాళ్ళని పోషించగలరు, వ్యక్తుల్ని పోషించలేరు కనుక ఈ సనాతన ధర్మానికి ఆశ్రయాన్ని మనం ఇవ్వలేం కనుక సంగతీకరణం. ఈ లక్ష్యాన్ని అందరం కలిసి సాధిద్దాం. కానీ ఇదంతా దేనికోసం, నాకు ప్రమోషన్ వస్తుందా? ఒక శ్రేష్టమైనటువంటి లక్ష్యాన్ని, ఆ శ్రేష్టమైనటువంటి లక్ష్యాలు ఏమిటో మన యజ్ఞంలోనే చెప్పుకుంటూ ఉంటాం. యజ్ఞంలో మొదటి అడుగు నుంచి త్రికరణ శుద్ధితో స్టార్ట్ చేస్తాం మొట్టమొదటి. మనం మనోవాక్కాయ కర్మల నేను చెప్పిందే చేస్తాను అనే దీక్షతో యజ్ఞం స్టార్ట్ చేస్తాం. అసలు లేనిది అదే మన దగ్గర, మనోవాక్కాయ కర్మల శుద్ధి లేదు. ఎవడో వస్తాడు స్నేహితుడు, నేను ఏదో రాసుకుంటూ ఉంటాను, నాకు మనసులో ఏముంటుంది, ఇప్పుడా రావాలి వీడు అని ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. పైకి ఏమంటాను, అసలు నీకోసమే వెయిట్ చేస్తున్నానయ్యా, అసలు నీ గురించి ఇప్పుడే చెప్పాను తెలుసా, పక్కవాళ్ళని అడుగు కావాలంటే నేను నీ పేరే చెప్పాను. నేను లోపల మండిపోతాను, వచ్చాడు ఇప్పుడు వెళ్ళిపోతే బాగుండు అని. తర్వాత ఏం చెప్తాను, కూర్చో అయ్యా ఫ్యాన్ వేసుకో, మంచిగా ఏమైనా తాగుతావు, భోంచేసి వెళ్ళు సాయంత్రం వరకు ఉండు, చెప్తూ ఉంటాం ఇదంతా. కానీ లోపల నా కోరిక ఏంటంటే వాడు అప్పుడే వెళ్ళిపోవాలని. ముందే నాకు వాడు వస్తాడని తెలిసి ఉంటే అసలు తాళం వేసుకుని వెళ్ళిపోయేవాడు, మేము గొడవలంతా ఉండదు. త్రికరణ శుద్ధి లేదు, దాంతో యజ్ఞం స్టార్ట్ చేస్తాం, అది గుర్తుంచుకోండి. ఇంచేత ఈ యజ్ఞమయ జీవితాన్ని జీవిస్తూ సనాతన ధర్మం యొక్క ఆ రెండు లక్షణాలు మనం ఎంత తొందరగా అలవాటు చేసుకోగలిగితే మన జీవితాలలో కూడా ఆ ధర్మము ఆకులేస్తుంది, పుష్పిస్తుంది, ఫలాలు కాస్తుంది, ఆ ఫలాల యొక్క రసాన్ని పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అదిమ్మంటే ఎన్ని ఆకులు వేస్తావో భగవంతుడి మీద. ఆకులో ఎన్నిసార్లు పురుగులు ఉంటాయో, భగవంతుడు భలే అదృష్టవంతుడులే. ఏం తీసుకోడు పాపం, పరమ మోసగాడు అక్కడ ఉంటేగా. మనం అనుకుంటున్నాం ఇచ్చామని భగవంతుడి దగ్గరికి అదేం వెళ్ళదు. కానీ కొంతమంది భక్తులు ఉంటారు, వాళ్ళు కృష్ణార్పణ వస్తుంది గోడ మీద పేడేస్తే ఆ పేడ వెళ్ళి కృష్ణుడి మీద పడేది. వీళ్ళు ఇచ్చిన కృష్ణుడి దగ్గరికి వెళ్ళేది కావు, ఏదో కథ తెలియదు మనకి. ఇంకా భగవంతుడి మీదకి ఏం వెళ్తాలే, నిజంగా భగవంతుడు వస్తే మీరు నిజంగా పువ్వులతో అలా కప్పేస్తారా అని నాకు డౌట్. కప్పం శివలింగం కనిపించకుండా బిలా నింపేస్తాం బాపం అని ఉక్కిరి బిక్కిరై చచ్చి ఉంటాడు ఈ పాటి శివుడి ఇంతమంది చేస్తే. కానీ ఆ శివుడు ఏం చేస్తున్నాడో ఎవరు ఏం చేస్తున్నారో మనకి తెలియదు. కానీ మన కోరిక ఏంటి అంటే ఇదంతా చేయటంలో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామ్యాయేన మార్గేణ మహి మహిషా నమో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా అపుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. ఓం శాంతి శాంతి శాంతి.